At Emory University, we believe in those with the ambition to achieve, the passion to learn, and the optimism to see the possibilities ahead. Founded on a belief that the wise heart seeks knowledge, an Emory education combines experiential learning in Atlanta and beyond with unrivaled collaboration and discovery, all to prepare you for a world that needs your leadership. Learn more at emory.edu.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మై మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Andariki namaskaram, nenu mee Geeta Madhuri. Meeru vintunnaru Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media shrotulaki shubha swagatham palukutondi. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి వాళ్ళ సాటర్డే స్పెషల్గా మనం సాటర్డే కేంది రంది ఎక్కుడి అనకుండా ఏదో కాస్త మామూలు విషయాల కన్నా కొంచెం హిస్టరీయో లేకపోతే సాహిత్యమో లేకపోతే సంగీతమో ఇలాంటి కొంచెం యూనిక్ టాపిక్స్ తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందులో భాగంగా మనము కొన్ని వారాలుగా గాంధీ గురించి గాడ్సేకు ఉన్న అభిప్రాయాలు, అసలు ఆయనని చంపడంకి ముందు జరిగినటువంటి విషయాలు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అందులో భాగంగా ఇవాళ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆ బుక్లో ఏదైతే అపవాదులు ఉన్నాయో గాంధీ మీద, అంటే ఈయన రిలీజ్ చేసిన బుక్లో, అవన్నీ కూడాను ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక్కటి మినహా. అయితే చాలా అంటే అన్ఇంపార్టెంట్ అన్ప్రయారిటైజ్డ్ విషయాలు కానీ లేకపోతే ఏదో అట్లా కర్ణాకర్ణిగా వాళ్ళు వీళ్ళు చెప్పినవి అలాంటివి ఉన్నాయేమో, కానీ వాటికి ఎక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఇది ఖచ్చితంగా ఇదే అని తన బుక్ ద్వారా చెప్పినవైతే ఎక్కువగా లేవు. అండ్ మొత్తం ఇంకా అసలు అందులో ఉన్నవన్నీ తెలియాలంటే కనుక ఆ బుక్ చదవడమే మనకి మంచిది, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్సర్ప్ట్స్ ఇస్తారు తప్ప సాధారణంగా. పైగా కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవేంటంటే మామూలుగా మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఒక వెబ్సైట్ నుంచి రావాలి అని అంటే కొన్నిసార్లు సాధ్యమే కానీ కొన్నిసార్లు సాధ్యపడదు. యు నెవర్ నో, వాళ్ళు కొంచెం ఏదైనా పులిహరకబుని చెప్పేసి రాసేసినా కూడా రాసేయచ్చు. సో అలాంటి అన్అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కాకుండా అసలు ఈయన చెప్పిన దాన్నే కనుక తీసుకునే మాట అయితే మామూలుగా అంటే గాడ్సే గాంధీని చంపి ఖచ్చితంగా నేను ఇందులో ఇంక ఎటువంటి సెకండ్ థాట్ లేదు అని అనుకోవడానికి బలమైన కారణం మటుకు పాకిస్తాన్కి ఇవ్వాల్సిన 55 crores ఇవ్వాలి అని 1948 జనవరి 13 గాంధీ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడం. అయితే గాడ్సే కోపము ఇంకా పీక్స్కి వెళ్ళిపోయి అదే నెలలో గాంధీని చంపేశారు. ఆ 55 crore సంగతి డిస్కస్ చేయడానికి ముందు, అంటే అప్పటికే పీక్స్లో ఉంది కోపం అండ్ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అనే విషయం మీద తెలుసుకోవడం మనకి ఎంతైనా అవసరం. బికాస్ ఒక కోపం వచ్చి రాగానే అర్జెంటుగా ఏదో అసలు ఎలాగైనా సరే మనము దీని మీద పగ తీర్చుకోవాలి అనేటటువంటి ఒక రెబెలియన్ క్యారెక్టర్ అయితే కాదు ఆయన. ఎందుకంటే అంతకుముందు అంటే ఈ సిరీస్ మనం స్టార్ట్ చేసిన కొత్తలో నేను మీకు ఒక విషయం చెప్పాను, అంటే చాలా బ్రీఫ్గా తన మాటల్లోనే తన థాట్ ప్రాసెస్ గురించి, ఐడియాలజీ గురించి, వాటి గురించి మాట్లాడుతూ ఇంత అసలు భీభత్సమైన హింసకి పాల్పడడానికి ఏదైతే సిచ్యువేషన్స్ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ దారితీసినాయో వాటి గురించి కరెక్ట్గా మనకు అర్థమైతే అది ఒక ఓకే ఒక కంప్లీట్ అవగాహన వచ్చి ఇది జరిగిందన్న విషయం మనకు తెలుస్తుంది. సో ఇక ఇప్పుడు నేను చెప్పబోయేవి రైట్ ఫ్రమ్ హిజ్ మౌత్, అంటే తన ఐడియాలజీ గురించి తనే రాసుకున్నటువంటి విషయాలు. ఆ వాంగ్మూలం ఉంది కదా, ఆ వాంగ్మూలంలో ఏవైతే ఉన్నాయో వాటినే ఒక వెబ్సైట్లో పెట్టారు, దాన్నే నేను ఉటంకిస్తున్నాను. సో అలా చెప్పేటప్పుడు, అంటే తన వాంగ్మూలాన్ని తనే చెప్తున్నప్పుడు, ఆబ్వియస్లీ ఇది ఫస్ట్ పర్సన్లో చెప్తేనే బాగుంటుంది, ఆయన అలాట ఆయన ఇలాట అనే కన్నా కూడా ఆబ్వియస్లీ తను చెప్పిందే కాబట్టి నేను అదే ఫస్ట్ పర్సన్లో, అంటే నా నేనే గాడ్ అన్నట్టుగా నేను ఫస్ట్ పర్సన్లో చెప్తున్నాను. సో అతని వాంగ్మూలం నుంచి డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా తను చెప్పినవే. నౌ గాడ్ సేస్ స్పీకింగ్, నేను సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా అన్ని కులాలని సమంగా చూశాను. కుల వ్యతిరేక ఉద్యమంలో చాలా అవుట్రైట్గా నా అంతా నేనే జాయిన్ అయ్యాను, నన్ను ఎవరూ ప్రభావితం చేయలేదు. అన్ని కులాల వాళ్ళతో కూర్చుని ఒక లైన్లో కూర్చుని భోజనం చేసేటటువంటి ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని నేను. ఇండియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా ఇలాంటి కంట్రీ హిస్టరీ మొత్తాన్ని ఆల్మోస్ట్ అవపోసిన బట్టి, అంటే ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి అని, వాళ్ళ చరిత్రలతో పాటు దాదాభాయ్ నవరోజీ, వివేకానంద, గోపాలకృష్ణ గోఖలే, తిలక్ల రచనలు కూడా నేను చదివాను. అవే కాదు, సోషలిజం, కమ్యూనిజం కూడా నేను చెప్పుకోదగిన మేరకి ఆల్మోస్ట్ నేను చదివాను, బాగానే అర్థం చేసుకున్నాను. సావర్కర్, గాంధీ రచనలు, ఉపన్యాసాలు, పూర్తి డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ నేను చదివాను క్షుణ్ణంగా. ఇన్ని పుస్తకాలు చదవడం వల్ల, అంటే బేసిక్గా నాకు కొంచెం చదివే అలవాటు ఎక్కువ, సో ఇన్ని పుస్తకాలు చదవడం వల్ల నాలో కొంచెం ఈ తత్వ చింతన ఏదైతే ఉంటుందో అది ఒక మంచి హ్యూమన్గా నన్ను తీర్చిదిద్దింది. విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ కంట్రీ అండ్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్, ఫెలో హ్యూమన్ బీయింగ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, నేను చాలా అసలు ఒక దేశభక్తుడిగా, మానవతావాదిగా హిందూ జాతిని, ప్రజలని వాళ్ళకి సేవ చేయాలనే ఒకటటువంటి ఉద్దేశం తప్ప అదే నా ప్రైమ్ కన్సర్న్, అంతకుమించి ఇంకేం లేదు. ఆ ట్రస్ట్ నాలో బాగా నెలకొంది కూడా. 30 కోట్ల హిందువుల న్యాయమైన హక్కులు పరిరక్షిస్తే ప్రపంచంలో ఆల్మోస్ట్ 20% జనాభా స్వతంత్ర సంక్షేమాలని కాపాడినట్టే అని నా పర్సనల్ ఫీలింగ్. ఎస్పెషల్లీ గాంధీ ఏదైతే ప్రీచ్ చేశారో అహింస అని, అది మనల్ని అంటే హిందువులని చేతులు కట్టేసినట్టుగా చేసింది, నిర్వీర్యులుగా చేసింది, చేసి హిందూస్ మీద ఇతర వర్గాల వాళ్ళు ముఖ్యంగా ముస్లిమ్స్ చేసే దాడుల్ని నిరోధించడానికి కూడా చేతగాని అసమర్థులుగా మిగిలిపోయాము అనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఈ కీడుని ఎలాగైనా సరే మనం ఆపాలి అన్నటువంటి ఉద్దేశంలో నేను ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాను. నేను చాలా కాలం ఆర్ఎస్ఎస్లో పనిచేసి వీర సావర్కర్ నాయకత్వంలో ఉన్న హిందూ మహాసభల్లో సభ్యుడిగా చేరాను. సావర్కర్ చేసిన ఫైనాన్షియల్ హెల్ప్, తర్వాత ఆప్టేతో కలిసి ఒక అగ్రణి అని ఒక డైలీ న్యూస్ పేపర్ ఒకటి ఉండేది, అది ఒక 2 ఏళ్ళు నడిపాను. ఆ తర్వాత ఇల్ హెల్త్ వల్ల సావర్కర్ తన ఛామ్ని పోగొట్టుకోవడంతో హిందూ మహాసభ నాయకత్వం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అనే అతని చేతికి వెళ్ళిపోయాను. శ్యామప్రసాద్ ముఖర్జీ అంటే ఇప్పటి బీజేపీకి పూర్వరూపం, జనసంఘ్ పార్టీ ఏదైతే ఉందో దాని వ్యవస్థాపకుడు. ఒకవైపు గాంధీ కూటమి, ఇంకోవైపు ముస్లిం లీగ్ చేసే ఈ హిందూ వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొని ఎదురుదెబ్బ తీయలేని స్థితికి మహాసభ చేరి కాంగ్రెస్ ఫాలోవర్, అంటే మంచి క్లోజ్ ఫాలోవర్ అయిన చెలికత్త స్థాయికి దిగజారిపోవడంతో నాకు కొంచెం బాగా ఆశాభంగం కలిగి నేను దానికి దూరంగా జరిగాను. ఎందుకంటే కాంగ్రెస్ కంప్లీట్లీ సరెండర్ అయిపోయింది కాబట్టి నాకు నాలాంటి యూత్కి ఒక దిశానిర్దేశం చేసేటటువంటి, మార్గదర్శనం చేసేటటువంటి సావర్కర్, హిందూ సభలో ఉన్న మిగతా ఎవరైతే కొంచెం ఎల్డర్లీ లీడర్స్ ఉన్నారో, కనీసం మమ్మల్ని అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు అని మాకు బోధపడింది. దేశంలో ఇలా నెమ్మది నెమ్మదిగా మార్పులు జరుగుతూ, ఒకవైపే సాఫ్ట్ కార్నర్ ఉండి ఇంకోవైపు ఏమో అలా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవ్వరు హిందూ సభలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు దాన్ని అపోజ్ చేయకపోవడం వల్ల నా కోపము నెమ్మది నెమ్మదిగా పెరగడం మొదలుపెట్టింది. 1946 నౌఖాలి ఘటనల తర్వాత గాంధీ ఢిల్లీకి వచ్చి భంగి కాలనీలో ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రార్థన సమావేశాలు అవి ఇవి నిర్వహించి హిందూ భక్తుల ఆక్షేపణలను కూడా అస్సలు లెక్క చేయకుండా అక్కడ ఖురాన్లో ఉన్న భాగాల్ని చదవాలని పట్టుబట్టాడు. మరి అదే గాంధీ ఒక మసీదులో ముస్లింల ఆక్షేపణ వచ్చినప్పుడు భగవద్గీతను చదవడానికి సాహసించలేకపోయాడు. హిందువులకి ఆత్మగౌరవం ఉంది అని, దానికి భంగం కలిగినప్పుడు సహనం కోల్పోతాడని గాంధీకి రుజువు చేయడానికి నేను నిశ్చయించుకున్నాను అంటూ ఇలా సాగింది గాడ్సే వాంగ్మూలం. ఇంకా చాలా ఉంది, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం, జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తింతొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు, ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTS 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
నమస్తే, దిస్ ఈస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డౌన్లోడ్ మై మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు iOS యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం, జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలార విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం గాడ్సే ఆయన వాంగ్మూలంలో ఏం చెప్పారు అనే విషయం మీద చెప్పుకుంటున్నాం. సో ఏంటంటే, హిందూ టెంపుల్లో మామూలుగా ప్రార్థనలతో పాటు ఖురాన్లోని కొన్ని ఎక్సర్ప్స్ని ఎలా అయితే చదివారో అలాగే మాస్క్లో కూడాను, మరి అలాగే చదవాలి కదా, అలా చదవలేదు, వాళ్ళు ఆక్షేపించంగానే ఆగిపోయారు. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువైంది అని గాడ్సే అన్నాడు అని చెప్పాను కదా. సో ఇలా ప్రధానికి అని గాడ్సే అన్నాడు అని అనుకున్నాడు అని చెప్పే బదులు తనలాగే ఫస్ట్ పర్సన్లో నేను చెప్తున్నాను, ఎందుకంటే తన వాంగ్మూలంలోనే కాబట్టి. సో అలా ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరిగేసరికి ఓకే సహనం కోల్పోతాడు అని ఒక మనిషి ఎప్పుడు అనుకుంటాడు? ఇంటాలరెన్స్ ఎక్కువైనప్పుడు. అది అప్పుడు నిజంగా నాకు ఎక్కువైంది, అందుకే నేను ఇంకా తట్టుకోలేక ఇలా కూడా జరుగుతుంది అని మేము ప్రూవ్ చేయడానికి నిశ్చయించుకున్నాం. గాంధీ సుహ్రావర్దిల పనులు ఏవైతే ఉన్నాయో మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం సుహ్రావర్ది గురించి, వాటన్నిటినీ ఖండిస్తూ నా ఫ్రెండ్ ఆప్టే ఢిల్లీలో శరణార్థులతో కూడిన ఒక పెద్ద ఊరేగింపును లేవదీసి భంగి కాలనీలో జరిగే ఆ ప్రార్థనా సమావేశంలోకి దూసుకుపోయాడు. ఆ దూసుకుపోయినప్పుడు మరి ఇది ఉంటుంది కదా రివల్యూషన్, ఆ వ్యతిరేకతని అస్సలు గమనించిన గాంధీ కొంచెం ముందు కాపలతోటి అతి తెలివితోటి తలుపు వెనకాల దాక్కున్నాడు. ఈ ప్రదర్శన గురించి పత్రికల్లో చదివిన సావర్కర్, మమ్మల్ని అభినందించాల్సింది పోయి నన్ను పిలిపించి, అరాచక విధానాలని నేను సపోర్ట్ చేస్తున్నాను, నేనే అసలు ఇన్కల్కేట్ చేస్తున్నాను అని నన్ను తప్పుపట్టారు. సో ఇది జరిగిన కొన్నాళ్ళకి పార్టీషన్ తర్వాత ఏర్పడబోయే హిందుస్థాన్లో ఖాయంగా ఏర్పడబోయే కాంగ్రెస్ పట్ల హిందూ మహాసభ వైఖరి ఎలా ఉండాలి అన్న విషయం మీద ఒక సభ సమావేశంలో ఒక చిన్న డిస్కషన్ జరిగింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంగా చూడకూడదు, హిందుస్థాన్ యొక్క జాతీయ ప్రభుత్వంగా గుర్తించి మన్నించాలి, ఎందుకంటే వందలాది స్వతంత్ర రాజ్యాధీశుల ద్వారా ఈ గవర్నమెంట్ని బలహీనపరిచి అంతర్యుద్ధం జరిగేలాగా చేసి దీన్ని కూడా పాకిస్తాన్గా మార్చేసే ఆలోచన ముస్లిం లీగ్ చేస్తుంది, కాబట్టి మనం దీనికి విధేయులుగా ఉండి సంపూర్ణ సహకారం ఇవ్వకపోతే మనం కొత్తగా సంపాదించుకున్న ఫ్రీడమ్ని మనము సస్టైన్ చేయలేము, దాన్ని మనం పరిరక్షించుకోలేము అని సావర్కర్ మిగతా కొంతమంది ప్రామినెంట్ లీడర్స్ అందరూ ఇదే విషయం మీద నొక్కి వక్కాడించారు. ఈ ఆలోచన నాకు నా ఫ్రెండ్స్కి అస్సలు నచ్చలేదు, అందుకే తిరిగి వచ్చేసాను. సరే సావర్కర్ని వదిలేసి మా మార్గం మేము చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాం, ఎందుకంటే అక్కడ ఉంటే గనక ఇంక అసలు హిందూ మహాసభ వైఖరిలో ఏమాత్రం మార్పు వచ్చేట్టుగా లేదు. వీళ్ళు ఎంతసేపు మనకు వచ్చిన స్వతంత్రాన్ని పరిరక్షించుకోవాలి, అందరితో కలుపుకొని పోవాలని అనుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసే తప్పుల్ని వీళ్ళు అసలు గుర్తించట్లేదు. ఇలాంటప్పుడు ఇదే కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకే మా ఫ్రెండ్స్, నేను అందులో నుంచి సావర్కర్ని వదిలేసి మా మార్గం మేము చూసుకోవడానికి బయటకు వచ్చేసాం. కొన్నాళ్ళ తర్వాత పంజాబ్లో, తర్వాత మిగతా కంట్రీలో ఉన్న మిగతా ఏవైతే ప్రావిన్స్లు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ముస్లింల మతావేశపూరిత దౌర్జన్యాలన్నీ కూడాను ఎక్కువ అవుతూ ఉండేసరికి అసలు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు బీహార్, కోల్కతా, పంజాబ్ ఇలాంటి ప్రదేశాల్లో ముస్లిం శక్తుల్ని ఎదిరించి ఫైట్ చేసిన హిందువుల మీద కేసులు పెట్టి వేధించి తుపాకీ గూళ్ళు కురిపించి కంప్లీట్గా అణిచేయడం మొదలుపెట్టింది. 1947 August 9th అఖిల భారత హిందూ మహాసభ కార్యవర్గ సభ ఢిల్లీలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంప్లీట్లీ బహిష్కరించడానికి మేము చేసిన సూచనల్ని మహాసభ అస్సలు ఆమోదించలేదు. నా ఉద్దేశంలో విభజిత భారతదేశాన్ని గుర్తించి అంగీకరించడం ఆ పాపిష్టి విభజనలో భాగస్వాములం కావడమే. సో తీర్మానం చేసింది. సావర్కర్ ఇంకా ముందుకెళ్లి మధ్యలో చక్రం ఉన్న త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తించాల్సిందిగా పట్టుబట్టారు. ఆయన అభిప్రాయం మీద మేము బహిరంగంగా మా అపోజ్ ఏదైతే మేము అపోజ్ చేశామో ఆ విషయాలన్నీ మేము చెప్పాము. అయినా కూడా సావర్కర్ ఆ రోజు తన ఇంటి మీద భగవద్ ధ్వజంతో పాటు త్రివర్ణ పతాకం కూడా ఎగరేశారు. దీనికి తోడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సావర్కర్కి ఫోన్ చేసి ఇండియన్ క్యాబినెట్లో చేరమని నెహ్రూ తనకిచ్చిన ఇన్విటేషన్ని ప్రస్తావించి పర్మిషన్ తీసుకుంటే ఇది జాతీయ ప్రభుత్వం కాబట్టి ఆబ్వియస్లీ చేరచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి సావర్కర్ కూడాను తన కన్సెంట్ ఇచ్చాడు. హిందూ మహాసభ మిగతా నాయకులు కూడా డాక్టర్ ముఖర్జీని చేర్చుకోవడం గురించి నెహ్రూని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. హిందూ మహాసభ తర్వాత దాని ఎల్డర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రవర్తన నాకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ అస్సలు నచ్చట్లేదు. పైగా నేను నా పత్రికల్లో విమర్శించడం మొదలుపెట్టాను. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేమేదో వీళ్ళకి సపోర్ట్గా వీళ్ళ ఐడియాలజీస్ అన్నీ నచ్చే కదా మేము ఇందులో జాయిన్ అయ్యింది, ఇప్పుడు సడన్గా వీళ్ళు ఎందుకు అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ మొత్తం వీళ్ళ పంథా మార్చుకుంటున్నారు, మాకు నచ్చట్లేదు. ఏదైతే సపోర్ట్ చేయకూడదో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఏదైతే సపోర్ట్ చేయాలో దానికి చేయట్లేదు. పైగా ఇప్పుడు ఇండియన్ క్యాబినెట్లో కూడా జాయిన్ అవుతున్నారు. సో ఈ విషయాలపైన వీళ్ళకి నచ్చక అది పత్రికల్లో కూడా విమర్శించడం మొదలుపెట్టేసరికి ఎస్పెషల్లీ వాళ్ళతో చెప్పకుండా వీళ్ళు ఒక రెండు కార్యక్రమాలని ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నారు. ఒకటి, గాంధీ ప్రార్థనా సమావేశాల్లో అపోజ్ చేయడం, అసమ్మతి ప్రదర్శనలు చేసి ఒక రకమైన కేఆస్ సృష్టించడం. అలా సృష్టించడం ద్వారా సంఘటితమైన హిందూ అసంతృప్తి ఒక శక్తిని వాళ్ళకి తెలిసేలాగా చేయడం. అండ్ సెకండ్ది, హైదరాబాద్ సంస్థానంలో మన హిందూ సోదరుడి మండలి మీద మతోన్మాదులైన ముస్లింలు చేస్తున్న అత్యాచారాల నుంచి రక్షించడానికి ఆ సంస్థాన సరిహద్దుల్లో ఆందోళన లేవదీయడం. ఈ రెండు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీస్ని చేయాలి అని అనుకున్నాం. సో ఈ రెండు మెయిన్ మేము అనుకుని కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాస్తవం ఇది అని మాకు అర్థమైంది కాబట్టి మేము ఇలా ఉన్నాం. బట్ ప్రాసిక్యూషన్ వాళ్ళు గాంధీ, నెహ్రూ, సుహ్రావర్దీలని కంప్లీట్లీ అంతం అందించడానికి సావర్కర్ మాకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఏమైనా చేయండి కానీ వీళ్ళని అంతం చేయండి అని చెప్పారని, అలా చేస్తే మీరు కీర్తివంతులు అవుతారని ఆశీర్వాదం ఇచ్చారని చెప్పారు. అది కంప్లీట్లీ రూల్డ్ అవుట్, అసలు అది తప్పు, అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఎన్నిసార్లు ఈ పాయింట్ లేవనెత్తినా కూడాను సావర్కర్ కానీ మిగతా ఎల్డర్లీ లీడర్స్ కానీ మమ్మల్ని ఏ రోజు సపోర్ట్ చేయకపోగా తిట్టారు. మీకేం తెలుసు, మీది ఉడుకు రక్తం. అసలు మన ఇండియన్ క్యాబినెట్లో, మన కాంగ్రెస్లో ఉన్న లీడర్స్, గాంధీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమము, వీటన్నిటికీ కూడాను మీరు మద్దతు ఇస్తే బాగుంటుంది. మీకు తోచినట్టుగా మీ ఐడియాలజీస్, మీ థాట్ ప్రాసెస్ తోటి అనవసరంగా మీరు శత్రుత్వాన్ని మీరు పెంచుతున్నారు. వాళ్ళు అదే చేసి మనము అదే చేస్తే అసలు ఇంకా తేడా ఏముంది వాళ్ళకి మనకి? మీరు చిన్నవాళ్ళు, ఉడుకు రక్తం ఉన్నవాళ్ళు, మీకు తెలియదు ఎల్డర్లీ లీడర్స్ ఇంతమంది ఉన్నాము. మరీ ముఖ్యంగా మేము ఒక విషయం మీద ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు ఆ 10 రకాలుగా ఆలోచిస్తాం, మీరు ఓన్లీ ఒకవైపే ఆలోచిస్తున్నారు. సో అలా జరగకుండా చూసుకోండి 1 to 10 సార్లు. ఇంకొకసారి ఇలాంటి రెబెలియన్ థాట్స్ని తీసుకురావద్దు. మనమంతా సంఘటితం అవ్వాలి. అంతేగాని మీరు విచిత్రంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఎన్నోసార్లు అక్షింతలే వేశారు తప్ప ఏ రోజు మమ్మల్ని సపోర్ట్ చేయలేదు. అలాంటిది మేము అనుకుంటున్న విషయాలకి మాకు సావర్కర్ అండ ఉన్నది అన్నటువంటిది ప్రచారం చేసి అనవసరంగా అసత్యాన్ని వీళ్ళు లేవదీశారు అని చెప్పి చెప్పారు. ఇంకా కూడా చాలా చెప్పారు, అవి ఏంటో నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జులై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూనింగ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ, ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
రచనగా చెప్పి నీ జోల సంగతిగ సకల సకల సంగతిగ సకల తిరుపట్ల మదన గోపాల జో.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జులై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. హా, సో మనం ఇవాళ గాడ్సే ఒక రిలీజ్ చేసినటువంటి వాంగ్మూలం, దాంట్లో తను చెప్పిన విషయాల గురించి మనము మాట్లాడుకుంటున్నాం. సో యాక్చువల్గా వీళ్ళు అనుకునేది వీళ్ళు తిరగబడాలని. సావర్కర్ గారు వాళ్ళందరూ కూడాను నో అన్నారు, బట్ అలాంటి రూమర్ వచ్చింది, అంటే వాళ్ళే వీళ్ళ చేత చేయిస్తున్నారు అని. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గాంధీ అహింసా మార్గాన్ని నిరసించిన గాడ్సే స్వయంగా ఓ పెద్ద, మరి ఈయనేమన్నా మంచి అసలు హింసాత్మకమైన ఆలోచనలు ఉన్నవాడా అంటే అస్సలు కాదు. ఈయన అహింసావాదే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు, ఇప్పుడు కొన్ని విషయాల్లో విభేదిస్తారు, అప్పుడు ఏమవుతుందంటే మరీ ఇంతలాగా ఉంటే కనుక ఇది చేతగంతనం అవుతుంది, ఎక్కడ ఫైట్ చేయాలో కూడా తెలిసి ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచనలు ఉంటాయి చూసారా. అలా అంతే, తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి హింసని అవలంబించిన వాడు అస్సలు కాదు. పోనీ అలా అని చెప్పి ఏదన్నా ఒక నేర ప్రవృత్తి ఉందా, లేకపోతే ఏదన్నా కొంచెం రఫ్ హార్టా, టెండర్ హార్ట్ కాదా అనుకుంటే అస్సలు కాదు. పోనీ ఫ్రీడమ్ ఫైట్ కోసమో, లేకపోతే ఇంకా దేనికైనా బ్రిటిషర్స్ని కొంచెం
బెదిరించడానికో దేనికో దానికి పట్టాలు పేల్చేసో లేకపోతే రైళ్ళు పడగొట్టో లేకపోతే బ్రిటిష్ ఆర్మీ మీద ఏదైనా కొంచెం దాడులు అవి చేసే విప్లవ మార్గం ఏదైనా కొంచెం ఉన్నదా అని అంటే అది కూడా లేదు. చాలా కూల్ మనిషే. సో అంటే భగత్ సింగ్ లాగేదో ఆత్మాహుతి దాడి ఆత్మాహుతి చేసుకుని కొంచెం ఒక ఫెరోషియస్ ఉడుకు రక్తం ఉన్నటువంటి ఒక వ్యక్తి దేశం కోసం ప్రాణాలు అర్పించే వ్యక్తి అలాగా అంటే అది కాదు. 1948 జనవరి 20th విఫల హత్యాయత్నం చేసినప్పుడు గాడ్సే ఆయుధం పట్టుకున్నాడు, లేదా అసలు అప్పుడు కూడా పట్టుకుంటాడని తనకు కూడా అనిపించలేదు, ఆర్ పట్టుబడాలని కూడా అనుకోలేదు. అతను ఆప్టే హత్యాస్థలానికి వెళ్ళిన ట్యాక్సీని వెయిటింగ్లో పెట్టి రాను పోను ఛార్జీలు కూడా బేరమాడేసుకున్నారు. వాళ్ళకి బట్టలు వేసి 22వ తారీఖుకి డెలివరీ ఇవ్వమని చెప్పారు. ముఠా అందరూ బాంబులు ఎడాపెడా విసిరేసిన తర్వాత ఎవ్వరి గంట పడకుండా వచ్చి హోటల్లో 2 రోజులు కొంచెం తలదాచుకుని పర్వాలేదు అంత కొద్దిగా సెటిల్ అయిపోయింది, అణుగు మణిగిపోయి ఉన్నది, ఇప్పుడు ఎవరి ఊళ్ళకి వాళ్ళు ఇప్పుడు రైలు ఎక్కేయచ్చు అనుకున్నప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ అది ఫెయిల్ అవ్వడంతో గత్యంతరం లేక గాడ్సే తనే రంగంలోకి దిగి 30న గాంధీ ఎదుట నిలబడి కాల్ చేశాడు. తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. గాంధీని కాల్చగానే చుట్టూ జనమంతా అతని మీద విరుచుకుపడ్డారు. కానీ ఎంత మర్డరర్ అయినా సరే ప్రజాగ్రహం నుంచి రక్షించడం తన విద్యుక్త ధర్మంగా, శాంతి భద్రతలు కాపాడడం తన బాధ్యతగా భావించిన ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని జనం బారి నుంచి కాపాడాడు. చట్టరీత్యా విచారణ జరిగి గాడ్సే 1949 నవంబర్లో ఉరి తీయబడ్డాడు. చట్టాన్ని తన చేతిలో తీసుకున్న అదే చట్టం అతనికి ఇంకో 22 నెలల ఆయుర్దాయం ఇచ్చింది. అతనికి జైల్లో పర్వాలేదు, కొంచెం రక్షణ లభించింది. కానీ అతని కారణంగా మరాఠీ బ్రాహ్మిన్స్ జీవితాలు కొంచెం బాగా దుర్భరమైపోయినాయి. ఇది మన ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కుల మీద కనుక దురంతాలు జరిగినట్టే గాడ్సే మహారాష్ట్ర బ్రాహ్మిన్ అవడం వల్ల మరాఠీ బ్రాహ్మిన్స్ మీద కూడా అత్యాచారాలు జరిగినాయి. కొంతమంది ఇళ్ళు వాకిళ్ళు కోల్పోయారు. అలా అన్నీ కోల్పోయినటువంటి నిర్వాసితుడైపోయినటువంటి జీటీ మధుకోల్కర్ అనే ఒక ఫేమస్ రచయిత ఏకా నిర్వాసితాని కహాని అని పుస్తకంలో వాళ్ళకున్న దురవస్థ తెచ్చిపెట్టిన గాడ్సేని తిట్టిపోశాడు. జైల్లో ఉన్న గాడ్సే అది చదివి అసలు చాలా బాధపడ్డాడు, చలించిపోయాడు. మధుకోల్కర్ పేర ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో తను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో వివరిస్తూ గాంధీ ప్రవచించే అహింస ఆచరణలో పనికి రాదు అని నాకు విధించిన ఉరిశిక్ష చాటు చెప్తోంది అంటూ వితండవాదం చేశాడు. నిజానికి గాడ్సే అప్పటి వరకు పాటించినవన్నీ గాంధీ మార్గమైన నిరసనలు ప్రదర్శనలు మాత్రమే. హింసా ప్రయోగం ద్వారా మన మోడర్న్ వరల్డ్లో సాధించిన ఫలితాలు ఏంటో అమెరికా రికార్డు మనకు చెప్తుంది. ఎన్ని బాంబులు వేసినా వియత్నాం లాంటి చిన్న దేశాన్ని లొంగదీసుకోలేకపోయింది. ఈ మధ్య కాలంలో చేస్తున్న ఈ ఇరాక్ ప్రయోగం ఎలా వికటించిందో, అండ్ తాలిబాన్స్తో ఫ్రెండ్షిప్ ఎలా బెడ్స్ కొట్టిందో అన్నీ చూస్తూనే ఉన్నాం మనం. సో నేరం జరిగిపోయిన తర్వాత రాజ్యం, సమాజం, వ్యవస్థ గుడ్లు అప్పగించి చూస్తాయని, శిక్ష వేయకుండా ఉంటాయని అనుకోవడానికైతే లేదు. దాన్ని హింస అంటే ప్రతి సైనికుడిని ఖచ్చితంగా హంతకుడు అనే అనాలి, అంతే కదా. సో హింసా క్రీడలో పాల్గొన్న వాళ్ళే కాదు, వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళందరూ కూడా కష్టాలు నష్టాలు పాలవుతూనే ఉంటారు. గాడ్సే కారణంగా మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ మీద దాడులు జరగడమే కాదు, వీర సావర్కర్ లాంటి మహానుభావుడు కూడా స్వతంత్ర దేశంలో జైలు పాలయ్యాడు. ఎందుకంటే గాడ్సే తన వాంగ్మూలంలో ప్రస్తావించిన సావర్కర్ గురించి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వినాయక్ సావర్కర్ నాసిక్లో స్కూల్లో చదివేటప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా విప్లవ సంఘం ఒకటి ఏర్పరిచాడు. పూనా కాలేజ్లో చదువుతూ రాజకీయ కారణాల వల్ల ఎక్స్ప్లాయిట్ చేయబడినటువంటి తొలి భారతీయ విద్యార్థి ఈయనే. ఎక్స్ప్లాయిటే కాదు, ఎక్స్పెల్ కూడా చేయబడ్డాడు. ఆ తర్వాత ఫస్ట్ తనని చాలా ఆడుకున్నారు, ఆ తర్వాత బహిష్కృతుడు కూడా అయిపోయాడు. 22వ ఏట బారిస్టర్ చదువు కోసం అని చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ ఒక ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళ మీద తన పోరాటాన్ని కొనసాగించడానికి లండన్లో ఫ్రీ ఇండియా సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేసి ఒక రష్యన్ రెవల్యూషనిస్ట్ విప్లవకారుడి సహాయంతో బాంబు తయారీ గురించి, తర్వాత మిగతా వాటి గురించి కొంచెం సమాచారాన్ని సేకరించి అది ఒక బుక్ రూపంలో ముద్రించి ప్రింట్ చేయించి ఆ పబ్లిష్ చేసిన బుక్ని వీళ్ళు ఇండియాలో ఉన్న విప్లవకారులకి పంపిణీ చేశారు. 1857 సిపాయి తిరుగుబాటు గురించి ఇటాలియన్ విప్లవకారుడు గైసేపి యూజిని అనే ఒక అతని గురించి ఆయన రాసిన పుస్తకాలు కనుక మనం పరిశీలిస్తే, అంటే మనమే కాదు అప్పట్లో వాళ్ళు కూడా పరిశీలించారు ఇంగ్లీష్ ప్రభుత్వం వాళ్ళు, ఇప్పుడు మనం కనుక ఒకవేళ చూస్తే తనని ఇండియాలో అడుగు పెట్టద్దు అని ఆంక్షలు విధించింది అప్పట్లో. అయితే ఇండియాలో సావర్కర్ అనుయాయులు ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్, వాళ్ళు చేపట్టిన విద్రోహ చర్యల విషయంలో ఆయన్ని ఇండియాకి తీసుకొని వచ్చి కోర్టులో విచారించి శిక్ష వేయాలని ప్లాన్ చేసింది. లండన్లో అరెస్ట్ చేసి అతి భద్రంగా ఓడలో తీసుకొస్తూ ఉంటే సావర్కర్ ఒక చిన్న టాయిలెట్ కన్నం ద్వారా సముద్రంలోకి దూకి పారిపోయి ఫ్రాన్స్లో ఉన్న మార్సెల్స్ తీరం చేరాడు. అక్కడ ఒక ఫ్రెంచ్ పోలీస్ రక్షణ కోసం అడిగితే అతను సరిగ్గా అర్థం చేసుకోకుండా, అంటే మిస్కమ్యూనికేషన్ అర్థం చేసుకోకుండా తిరిగి మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళకే అప్పగించారు, ఇంగ్లీష్ పోలీసులకి. అలా ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల అంతా తప్పించుకుని మళ్ళీ ఇంగ్లీష్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్కే పట్టుబడ్డారు. సో అది ఇంకా కూడా ఉంది, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జులై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా, అవు మల 15 ఏండ్ల అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద్మర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఎటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఎటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్ ఎవరీవన్, ఐ యామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అమ్మా ఆవకాయ అంజలి బోర్ కొట్టవు, అది పాత డైలాగ్. ఆజ్ సావి ధూమ్ మచాలే మై ఇన్ మీడియా రేడియో అస్సలు బోర్ కొట్టవు, అది కొత్త డైలాగ్. వినండి ధూమ్ మచాలే ప్రతి శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బాలారే విచిత్రం కార్యక్రమం జూలై 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బాలారే విచిత్రం కార్యక్రమానికి. సో సావర్కర్ గారిని ఆ విధంగా మొత్తానికి మళ్ళీ తిరిగి ఇంగ్లీష్ పోలీసులకి అప్పగించారని చెప్పాను కదా. ఇండియాలో విచారణ చేసిన తర్వాత ఇంగ్లీష్ గవర్నమెంట్ ఆయనకి 50 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. 50 ఇయర్స్. అందులో 10 సంవత్సరాలు అండమాన్ నికోబార్ జైల్లో ఉండేసరికి ఆయన ఫిజికల్లీ మెంటల్లీ చాలా అసలు డౌన్ అయిపోయారు. అప్పుడు ఇండియాలో ఉన్న జైలుకి షిఫ్ట్ చేశారు. ఇంకో 4 ఏళ్ళు అక్కడ ఉంచి అప్పుడు పెరోల్ మీద బయటకు విడిచిపెడితే మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి తాలూకాలో మాత్రమే మీరు ఉండాలి, ఆ జిల్లా దాటి వెళ్ళకూడదు అని ఒక రూల్ పాస్ చేసి 1937లో జరిగిన ఎన్నికల్లో బాంబే ప్రెసిడెన్సీలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన మీద ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేసింది. అప్పుడు సావర్కర్ అన్ని ఫేమస్ సిటీస్ ముఖ్య పట్టణాలన్నిటికీ వెళ్ళి అక్కడ తన ఉపన్యాసాలతోటి హిందూ సంఘటన ఉద్యమాన్ని హిందూ మహాసభ అనే ఒక రాజకీయ పార్టీగా తీర్చిదిద్దారు. సెకండ్ వరల్డ్ వార్ టైంకు సమర్థించే విషయంలో కాంగ్రెస్కి హిందూ మహాసభకి కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ఇప్పటి వరకు మారణాయుధాలు దగ్గరుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు మన వాళ్ళని సైన్యంలోకి చేర్చుకుని ఆయుధాల్లో వాళ్లే ట్రైనింగ్ కూడా ఇచ్చి ఎలా పేల్చాలి, ఏంటి, ఎలా బాంబులేయాలి, ట్యాంకర్స్ ఎలా షూట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తానంటుంది. ఈ అవకాశాన్ని హిందూ యూత్ కనుక ఉపయోగించుకుంటే స్వతంత్రం తర్వాత ఏవైతే హిందూ ముస్లిం గొడవలు చెలరేగుతాయో దాంట్లో హిందువులదే పైచేయి అవుతుంది అని సావర్కర్కి అనిపించింది. క్విట్ ఇండియా ఉద్యమం నడుపుతున్న కాంగ్రెస్ ఇండియన్స్ ఎవ్వరూ కూడా సైన్యంలో చేరకూడదు అని వాదించింది. బట్ సావర్కర్ చాలామంది కాంగ్రెస్ నాయకుల మీద నోరు పారేసుకుని శత్రువుల్ని కొందేచుకున్నారు. గాంధీ హత్య కేసులో వాళ్ళు పగ తీర్చుకున్నారు. గాడ్సేని ప్రేరేపించింది ఈయనే అంటూ జైలు పాలు చేశారు. ఆ విధంగా వచ్చింది ఆ రూమర్. 1929లో 46 ఏళ్ల సావర్కర్ని గాడ్సే ఫస్ట్ టైం కలిసే నాటికి అతనికి 19 ఏళ్ళు. అప్పటికే మెట్రిక్ తప్పి ఉన్నాడు, ఫెయిల్ అయి ఉన్నాడు. ఈ గాంధీ ప్రీచింగ్స్ వల్ల ఇంగ్లీష్ ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళు అంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, బట్ గవర్నమెంట్ జాబ్స్లో హయ్యర్ అఫీషియల్స్ అందరూ మన ఇండియన్సే ఉన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఆ ప్రభుత్వ ఉద్యోగాల మీద ప్రయత్నించకూడదు, అసలు ఆ జాబులు మనకు అక్కర్లేదని డిసైడ్ చేసుకుని కార్పెంటరీ లాంటి టెక్నికల్ అంటే ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ వాళ్ళు ఉంటాయి కదా ఆ టైప్లో అనమాట, అలాంటి వృత్తి విద్యలు ప్రొఫెషనల్ కోర్సెస్ వొకేషనల్ కోర్సెస్ ఏమో నేర్చుకున్నాడు. ఇంతలో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతని తండ్రికి రత్నగిరికి ట్రాన్స్ఫర్ కావడం, అక్కడ కొన్ని రూల్స్ మధ్య జీవిస్తున్న సావర్కర్ని కలిసి అతని దగ్గర సెక్రటరీగా పనిచేయడం జరిగింది. సావర్కర్ దగ్గర పనిచేయడం వల్ల గాడ్సేకి ఇంగ్లీష్ బాగా రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం వచ్చినాయి. 2 ఏళ్ళు పోయిన తర్వాత తన తండ్రి రిటైర్ అయిపోయి సాంగ్లీలో స్థిరపడ్డప్పుడు గాడ్సే కూడా అక్కడే టైలరింగ్ తర్వాత ఫ్రూట్ షాప్ 1-2 తెరిచాడు. సావర్కర్ శిష్యులు నాగ్పూర్ మెయిన్ హెడ్ ఆఫీస్గా హిందూ సంఘటన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి దాని బ్రాంచెస్ని సాంగ్లీలో తెరిచినప్పుడు గాడ్సే ఆ శాఖకి సెక్రటరీగా పనిచేశాడు. 1937 తర్వాత సావర్కర్ ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే గాడ్సే అతని వెన్నంటే ఉన్నాడు. సావర్కర్ హిందూ మహాసభ పార్టీ పెట్టినప్పుడు సాంగ్లీ నుంచి పూనాకి మకాం మార్చి పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు. 1938లో నైజాం రాజ్యంలో హిందువుల మీద జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు నిరసిస్తూ హిందూ మహాసభ పంపిన వాలంటీర్స్ మొదటి జట్టుకి నాయకత్వం వహించింది కూడా గాడ్సేనే. అగ్రణి అనే ఒక పత్రిక, తర్వాత దాన్ని హిందూ రాష్ట్రంగా మార్చారు, బట్ ఆ పత్రికకి సావర్కర్ చాలా సహాయపడ్డారు. గాంధీ మీద హత్య ప్రయత్నం జరిపినప్పుడు గాడ్సే మిగతా సహచరులు, ఎవరైతే ఫ్రెండ్స్ అందరూ స్టే చేసిన హోటల్ ఉందో ఢిల్లీలో ఉన్న హిందూ మహాసభ ఢిల్లీ కార్యాలయంలోనే, ఈ లింకుతోటే మేబీ సావర్కరే సపోర్ట్ చేశాడు గాంధీని చంపడం విషయంలో అని మేబీ ఆ లింక్ అలా వచ్చి ఉంటుంది. ఎందుకంటే సావర్కర్ బ్లెస్సింగ్స్ లేకుండా ఈ కుర్రాళ్ళు ఇంత సాహసాన్ని పొడిగడతారని ఎవ్వరూ అనుకోలేదు. హత్య జరుగుతూనే సావర్కర్ని అరెస్ట్ చేసి ఆయన ఇంటి నుంచి జప్తు చేసిన కాగితాలన్నీ వెతికినా కూడా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇక అప్రూవర్గా మారిన దిగంబర్ బాడగానే వాడుకున్నారు. గాడ్సే ఆప్టేలు సావర్కర్ ఆశీస్సులు పొందుతూ ఉండగా తను చూసినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా తనను జైల్లో పెట్టారు. కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ కూడాను సావర్కర్ని రక్షించడానికి కనీసం ట్రై చేయలేదు. కానీ కోర్టులో ప్రాసిక్యూషన్ వాదనలు చెల్లలేదు. 1949 ఫిబ్రవరి 10న వెలువడిన తీర్పు ప్రకారం ఆయనని నిర్దోషిగా విడిచిపెట్టారు. కానీ కేసు కలిగించిన ఒక ఈ మానసిక క్షోభ ఉంటుంది కదా, 7 ఏళ్ల జైలు జీవితము, ఈ రెండు ఆయన్ని బాగా కుంగదీసినాయి. సో రాజకీయ జీవితానికి ఇంకా మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుని అలా జరిగిపోయింది. హిందూ మహాసభ పార్టీ కంప్లీట్లీ ఈయన పొలిటికల్లీ డౌన్ అయ్యేసరికి అది కూడా డౌన్ అయిపోయింది. చాలా డిప్రెషన్ తోటి సావర్కర్ 1966లో చనిపోయారు. హైదరాబాద్లో మహారాష్ట్రలో ఎక్కువగా ఉండే కాచిగూడ చౌరస్తాలో ఆయన విగ్రహం కూడా పెట్టారు. ఇక డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గురించి అర్ధరథుడు అడ్వాణి సీరియల్లో చాలా ఒక పెద్ద సీరియస్ లాంటిది ఒకటి రాశారన్నమాట ఒక వ్యక్తి. దాంట్లో ఆయన చాలా కూలంకషంగా చెప్పారు, బట్ నేను షార్ట్ చేసి చెప్తాను. బెంగాల్ హైకోర్టు హెడ్ అయినటువంటి, ఆయన తర్వాత కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన సార్ అశుతోష్ ముఖర్జీ కొడుకు ఈ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఈయన బారిస్టరే, కోల్కతా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యాడు. కోల్కతా యూనివర్సిటీ ప్రతినిధిగా కాంగ్రెస్ తరఫున బెంగాల్ కౌన్సిల్లో సభ్యుడు. కృషికార్ ప్రజా పార్టీ ముస్లిం లీగ్ సంకీర్ణ ప్రభుత్వంలో 1937 నుంచి 1941లో అధికారంలో ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఫజుల్ హక్ సంకీర్ణ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్గా 1 ఇయర్ పనిచేసి ముస్లిమ్స్ చేతిలో హిందువులకి అన్యాయం జరుగుతోంది అని తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. హిందూ మహాసభలో చేరి 1944లో దానికి అధ్యక్షుడయ్యాడు. జిన్నాకి వ్యతిరేకంగా ఫస్ట్ టైం వాయిస్ రేస్ చేసినటువంటి వ్యక్తి. దేశ విభజనకి ఆయన స్టార్టింగ్లో వ్యతిరేకి, బట్ నౌఖాలీ హింసాకాండ తర్వాత ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఉండడం హిందువులకి అంత శ్రేయస్కరం కాదు, కొంచెం ప్రమాదకరం, కాబట్టి విడిపోతేనే మంచిది అని అనుకున్నాడు. సుహ్రావర్ది శరద్ బోస్ ప్రతిపాదించిన అన్డివైడెడ్ బెంగాల్ దేశం ఇండియాని ఈయన ప్రతిఘటించాడు. స్వతంత్రం తర్వాత నెహ్రూ కోరిక మీద ఆయన మంత్రివర్గంలో చేరాడు. రెండు దేశాల్లో మైనారిటీల సంక్షేమం కోసం మైనారిటీ కమిషన్స్ ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్తో కలిసి నెహ్రూ ఒప్పందం చేసుకోవడానికి వ్యతిరేకంగా 1950 ఏప్రిల్లో రిజైన్ చేసి బయటకు వచ్చేశారు. ఆయన 1942 నుంచి ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేస్తూ ఉండేవారు. క్యాబినెట్లోంచి బయటకు వచ్చాక ఆర్ఎస్ఎస్ హెడ్ ఎంఎస్ గోల్వాల్కర్ని సంప్రదించి భారతీయ జనసంఘ్ అనే ఒక పార్టీని 1951 అక్టోబర్లో స్థాపించి దానికి ఫస్ట్ హెడ్ అయ్యాడు. 1952 ఎలక్షన్స్లో ఆ పార్టీకి 3 ఎంపీ స్థానాలు వచ్చినాయి. వాటిలో ఒకటి ఆయనదే. కాశ్మీర్ని ఇండియాలో కలుపుకోవడానికి ఆర్టికల్ 370 కింద దానికి ఒక ఇండిపెండెంట్ అంటే ప్రత్యేక స్పెషల్ ప్యాకేజ్, ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఆయన దాన్ని వ్యతిరేకించాడు. హిందూ మహాసభ రామరాజ్య పరిషత్లతో కలిసి కాశ్మీర్లోనే ఒక సామూహిక సత్యాగ్రహం నిర్వహించడానికి 1953 కాశ్మీర్కి వెళ్ళబోయాడు. గవర్నమెంటు తన రాక మీద నిషేధం ప్రకటించింది. మే 11 ఆయన బలవంతంగా సరిహద్దులు దాటుతుంటే అరెస్ట్ చేశారు. ఒక ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళకి అక్కడి అట్మాస్ఫియరానికి కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది. సో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లోనే ఆయన జూన్ 23 పోయారు. హాస్పిటల్ చికిత్సలో భాగంగా పెన్సిలిన్ ఇచ్చారని, అది ఆయనకు పడలేదని అంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఆ మరణం కూడా ఒక వివాదంగానే టర్న్ అయిందనుకోండి. అయితే ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాడ్సే నిరసించిన సావర్కర్, శ్యామప్రసాద్ ఇద్దరూ కూడా చాలా మంచి గొప్ప వ్యక్తులు. దేశభక్తిలో కానీ టాలెంట్లో కానీ వేలెత్తి చూపదగిన వాళ్ళు కాదు. ఓన్లీ సిద్ధాంతపరంగా వాళ్ళిద్దరూ గాడ్సేకి వ్యతిరేకులు కూడా కాదు. కాకపోతే ఏంటంటే, గాడ్సే ఇద్దరిని తీసిపారేయడానికి, తృణీకరించడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటో నేను చెప్తాను. ఇప్పుడు కాదు, నెక్స్ట్ సాటర్డే. అప్పటిదాకా దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.myinmedia.com కానీ, మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
యూ ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం. జూలై 29 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.